భగవద్గీత యథాతథము 12వ అధ్యాయం.
Well, we discussed yesterday evening chapter 10.
నిన్న సాయంకాలం మనం 10వ అధ్యాయాన్ని చర్చించుకున్నాం.
But you're reading chapter 11.
ఇక్కడ మనం ఈ 11వ అధ్యాయాన్ని చదవాల్సి ఉంది.
So we're going to do a very quick overview of chapter 11.
అందుకని మనం 11వ అధ్యాయాన్ని ఒకసారి క్లుప్తంగా త్వరితంగా దానిని మనం గమనిద్దాం.
Those of you that will recognize the voice of the narrator, this first section is Bir Krishna Maharaj. You'll detect his voice. So this is a little overview of chapter 11. The connection between chapter 10 is Krishna in chapter 10 has disclosed his being the source of everything, and as a result of his being the source of everything, one engages in his pure devotional service, and he discloses his opulences by which Krishna can be remembered.
ఇక్కడ 10వ అధ్యాయంలో భగవంతుడు సర్వానికి కూడా తాను ఏ విధంగా మూలాధారం అనేటువంటి తెలియజేశాడు. ఎవరైతే తాను సర్వానికి మూలాధారం అని చెప్పేసి అర్థం చేసుకుంటాడో అటువంటి వ్యక్తి భక్తి సేవను ఆరంభిస్తాడని చెప్పి తెలియజేశాడు. ఆ తర్వాత తనను ఎల్లవేళలో కూడా స్మరించడానికి అనువుగా తాను ఏ రూపాల్లో విస్తరించి ఉన్నాడో తనకి విభూతులను కూడా భగవంతుడు 10వ అధ్యాయంలో తెలియజేశాడు.
In chapter 11, Arjuna asked Krishna to show his universal form, Prabhupada says, so that others in the future who are imposters can be rejected because they cannot show their universal form.
తర్వాత 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించమని చెప్పేసి అర్జునుడు కృష్ణుని కోరాడు. ప్రభుపాద గారు భాషలో వివరిస్తున్నారు, ఈ విధంగా అర్జునుడు కృష్ణుని కోరడంలో గల ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఏ కపట అవతారం కూడా వచ్చి నేను భగవంతుని అని చెప్పేసి అతను చెప్పుకోవడానికి కుదరకుండా వీలు లేకుండా ఈ విధంగా అడిగాడు. ఎందుకంటే ఎవరు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించలేరు కపట అవతారాలు.
To protect innocent people from imposters, Arjuna asked Krishna to prove his divinity by exhibiting his universal form, a form that anyone who claims to be God should be prepared to show.
ఇక్కడ ఈ ఉపద్ఘాతంలోనే అంటే 11వ అధ్యాయం మొదట్లోనే ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే కపట అవతారాలు ఉంటారో ఆ కపట అవతారాల వారి నుండి అమాయకులను రక్షించడం కోసం ఇక్కడ అర్జునుడు దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శించమని చెప్పి కృష్ణుని కోరుతున్నాడు. ఎందుకంటే ఆ దివ్యమైనటువంటి విశ్వరూపము ఎవరైనా సరే నేను భగవంతుని అని చెప్పేసి ప్రకటించుకున్నట్లయితే అతను ఆ విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధం కావాలి.
కృష్ణ గివ్స్ అర్జున డివైన్ విజన్ బై విచ్ టు సీ ద బ్రిలియంట్ గ్లారింగ్ అన్లిమిటెడ్ యూనివర్సల్ ఫార్మ్ విచ్ రివీల్స్ ఇన్ వన్ ప్లేస్ ఎవ్రీథింగ్ దట్ ఎవర్ వాస్ ఆర్ నౌ ఇస్ ఆర్ విల్ బి.
కృష్ణుడు అర్జునునికి దివ్యమైన దృష్టిని ప్రసాదించి ఆ దివ్యమైన దృష్టి ద్వారా ఈ అర్జునుడు ఎంతో తేజోమయమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అనంతమైనటువంటి ఆ విశ్వరూపాన్ని దర్శించగలుగుతున్నాడు. ఆ విశ్వరూపమైనటువంటిది గతంలోను ప్రస్తుతము భవిష్యత్తులోనూ ఉన్నటువంటి సర్వాన్ని కూడా ఆ విశ్వరూపంలో అర్జునుడు దర్శిస్తున్నాడు. అక్కడ ఆ సమయంలో అర్జునుడు ఆ విశ్వరూపంలో ఏకకాలంలో దర్శించగలిగాడు. అనంతమైనటువంటి విశ్వం యొక్క విస్తరణ రూపాలన్నీ కూడాను ఒకే ప్రదేశంలో అవన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి భగవద్గీత విశ్వరూపంలో అర్జునుడు దర్శించగలిగాడు.
Arjuna offers obeisances with folded hands and glorifies the Lord. Arjuna requests Krishna to withdraw his fearful form and show his original form. The Lord then exhibits his forearm form and at last his original two-arm form.
By
seeing the Lord's beautiful human-like form, Arjuna becomes pacified. Only one engaged in pure devotional service can see such a form.
Ikkada అర్జునుడు వినయపూర్వకమైనటువంటి భావనతో చేతులు జోడించి కృష్ణుని కీర్తిస్తూ కృష్ణునికి ప్రణామాలు అర్పించాడు. తర్వాత అర్జునుడు కృష్ణుని ప్రార్థిస్తున్నాడు, భయంకరమైనటువంటి భీతి కొలిపేటువంటి విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని అసలైనటువంటి రూపాన్ని చూపించమని కోరుతున్నాడు. అప్పుడు భగవంతుడు మొట్టమొదటి చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించి ఆ తర్వాత తన యొక్క అసలైన సహజమైనటువంటి దివ్య రూపాన్ని ప్రదర్శించాడు.
Arjuna offers obeisances with folded hands.
భగవంతుని యొక్క అందమైనటువంటి ఆ మానవ రూపాన్ని, అసలైనటువంటి ఆ మానవ రూపాన్ని దర్శించిన తర్వాత అర్జునుడు ఎంతో సంతృప్తి చెందాడు. ఎవరైతే భక్తి సేవలో, పవిత్రమైనటువంటి భక్తి సేవలో నిమగ్నం అవుతారో వాళ్లే భగవంతుని యొక్క రూపాన్ని దర్శించగలుగుతారు.
So this message is the bridge to the next chapter.
ఇక్కడ ఈ సందేశం అనేటువంటిది తర్వాత అధ్యాయానికి దారి తీస్తుంది.
Since it's only by pure devotional service that one can see such a form, then the natural question is how to reach pure devotional service.
ఇక్కడ చెప్తున్నారు కేవలం పవిత్రమైనటువంటి భక్తి సేవ చేసినటువంటి వాళ్లే భగవంతుని యొక్క ఆ దివ్య రూపాన్ని దర్శించగలుగుతారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వెంటనే సహజంగా మనకి ప్రశ్న తలెత్తుతుంది, ఎలా చేయాలి పవిత్రమైన భక్తి సేవ అంటే.
So now we're ready for chapter 12, devotional service. In chapter 12, there are three sections, and I'm going to summarize the first section.
ఇక్కడ ఈ 12వ అధ్యాయము భక్తి సేవ, ఇందులో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి. ఇందులో మొదటి భాగాన్ని ఇప్పుడు మనకి మహారాజు వివరిస్తారు.
Arjuna asks a very important question.
అర్జునుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాడు.
The question that he asks, he has asked before. The question that he's going to ask, he's already asked two other times in Bhagavad Gita.
ఇక్కడ ఏదైతే ప్రశ్న ఇప్పుడు అర్జునుడు అడగబోతున్నాడో కృష్ణుని, ఇదే ప్రశ్నని భగవద్గీతలో ఇంతకు ముందే అర్జునుడు రెండు సార్లు కృష్ణుని అడుగున్నాడు ఈ ప్రశ్న.
ఓ భగవద్గీత స్కాలర్స్, what is the first verse of chapter 3 Bhagavad Gita?
Bhagavad Gita 3rd adhyayamlo unnatundi modar slogam ni cheppandi o Bhagavad Gita panditullara ani chepesadu Maharaj.
Now that's this one. What's the essence of what Arjuna is asking? What is this? Go back. Chapter 2, Bhagavad Gita. Krishna has explained the position of the soul different than the body, Sankhya, distinguishing the soul from the body. Then he describes Buddhi Yoga, how to engage in activity in such a way that not just the philosophical idea, I'm not this body, is there, but practically in the world of activities or detachment from the fruits of work. So knowledge, buddhi, is being emphasized by Krishna. Then Krishna says, see the battlefield, Arjuna, go off into the battlefield and fight. So then Arjuna asks, if you say that knowledge is better than fruitive work, why are you asking me to engage in this ghastly warfare? So Arjuna wants, what does Arjuna want? He wants to leave the battlefield, go to the forest, and become a renunciate. That's his idea. So he sees knowledge, detachment, go to the forest, leave behind duties. And Krishna is saying, knowledge, go to the battlefield. It seems to him to be contradiction because he's attached. His idea is knowledge and detachment means leaving worldly duties. But Krishna is saying, perform your duty in knowledge.
ఇక్కడ 2వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ సాంఖ్యం గురించి చెప్తున్నాడు, అంటే ఆత్మకు శరీరంకు ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చెప్తున్నాడు. ఆ వ్యత్యాసం గురించి తెలిపిన తర్వాత 2వ అధ్యాయంలో ఈ ఆత్మ గురించి మనము సిద్ధాంతపరంగా తెలుసుకోవడం కాదు, దానిని బుద్ధిని ఉపయోగించి ఎట్లా మనం ప్రత్యక్షంగా ఆచరణపూర్వకమైన పద్ధతిలో ఎట్లా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సిద్ధాంతపరంగా నేను శరీరం కాదని చెప్పి అనుకుంటే సరిపోదు, దానిని ఆచరణపూర్వకంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి దానికి ఇక్కడ ఈ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఈ బుద్ధి యోగమైనటువంటి దాన్ని ఎట్లా మనం ఆచరించాలి ఆచరణపూర్వకంగా అని. దానికి కృష్ణుడు ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు యుద్ధం చేయి, జ్ఞానాన్ని పొంది యుద్ధం చేయని చెప్తున్నాడు. జ్ఞానాన్ని పొంది యుద్ధం చేయమని చెప్తుంటే అర్జునుడి ఉద్దేశం ఏంటంటే, జ్ఞానాన్ని పొంది వైరాగ్యాన్ని కలిగి యుద్ధాన్ని విడిచిపెట్టుకోవాలని చెప్పి అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు జ్ఞానాన్ని పొంది యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఈ రెండు కూడా వివాదాస్పదంగా మనకు అనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉండి చేసేటువంటి కర్మల పట్ల నువ్వు బంధనను విడిచిపెట్టి నీకు విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నాడు.
I'm going to do a shorter version than I would want to do. So I'm going to go ahead and explain. In the beginning of the fifth chapter, the same question is asked. It's basically devotional service where Krishna is the object versus Jnana where the impersonal Brahman is generally the object, which Arjuna is having difficulty taking the path of devotion like many people in this world. And they like the path of becoming one with the Supreme. Now in chapter 12, he asks the same question, different language, very explicit. Arjuna wants to know which is better, the path of devotion or the path of knowledge that leads to the impersonal feature of the Supreme.
ఏదైతే నిరాకార బ్రహ్మాన్ని తెలియజేస్తుందో ఆ నిరాకార అవ్యక్త రూపమైనటువంటిది అది గొప్పదా అని చెప్పేసి, ఎందుకంటే అర్జునుడు అక్కడ కొంచెం అయమైన పరిస్థితులు ఉన్నాడు. ప్రస్తుతం మనందరికి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. భక్తి సేవలు తీసుకోవాలా లేకపోతే నిరాకార రూపాన్ని తీసుకోవాలని చెప్పేసి మనందరం ఆలోచిస్తుంటాము. అందుకని నైదాధ్యాయంలో అర్జునుడు ఏదైతే ప్రశ్న అడిగాడో అదే ప్రశ్న ఇంకా స్పష్టమైనటువంటి రీతిలో 12వ అధ్యాయంలో స్పష్టంగా అడుగుతున్నాడు. భక్తి మార్గం గొప్పదా లేకపోతే నిరాకారం బ్రహ్మానికి తీసుకెళ్లేటువంటి మార్గం గొప్పదా అని చెప్పేసి స్పష్టంగా అడుగుతున్నాడు.
Krishna's answer is going to be, the path of devotion is better. And there's two reasons why. It's natural, and the other reason is, Krishna helps one on the path of devotion, and in the path of impersonal realization, it's one's own effort minus Krishna. Which is better, our own effort, or our effort plus Krishna? Very easy. So Krishna says the path of devotion is better.
Krishna cheptunadu bhakti margam goppadan cheptunadu. Bhakti margam goppadan cheptunadu anante bhakti margam goppadan cheppadaniki rendu karanalu unnai. Okati bhakti margam sahajamainatundi, rendavadi bhakti margam anetundi dannalo bhagavanti sahayam anukuntundi. Tarvata edaithe avyakta margam nirakara roopamlo bhagavantuniki sahayam anetundi pakkana pettesi maniki swanta prayatnam dwara abhivruddhi chendadaniki prayatninchadam. మీరే చెప్పండి ఏది శ్రేష్టం, మనకి సొంత ప్రయత్నం మంచిదా, మనకి సొంత ప్రయత్నంతో పాటు భగవంతుడికి సహాయం కూడా మంచిదా, భగవంతుడి సహాయం మన స్వప్రయత్నంతో ఉంటే మంచిది, అంటే భక్తి మార్గం మంచిది, అదే కృష్ణుడు చెప్తున్నాడు.
Remember, this is Krishna's explaining about devotional service, so he's going to differentiate between devotional service and the path of knowledge that leads to impersonal Brahman.
ఇక్కడ భక్తి సేవ గురించి కృష్ణుడు వివరించబోతున్నాడు. అందుకని భక్తి సేవకు నిరాకార బ్రహ్మానికి తీసుకుని పోయేటువంటి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు.
అర్జున ఇన్క్వైర్డ్, విచ్ ఆర్ కన్సిడర్డ్ బి మోర్ పర్ఫెక్ట్, దోస్ హూ ఆర్ ఆల్వేస్ ప్రాపర్లీ ఎంగేజ్డ్ ఇన్ యువర్ డివోషనల్ సర్వీస్, ఆర్ దోస్ హూ వర్షిప్ ది ఇంపర్సనల్ బ్రహ్మన్ ది అన్మానిఫెస్టెడ్?
అర్జునుడు ఇక్కడ విచారిస్తున్నాడు, అంటే విచారణ చేస్తున్నాడు. ఎవరైతే నీ యొక్క పవిత్రమైనటువంటి భక్తి సేవ చేస్తుంటారో అటువంటి ఆ భక్తి మార్గం గొప్పదా, లేకపోతే అవ్యక్తమైనటువంటి నీకు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి మార్గం గొప్పదా, ఏది పరిపూర్ణమైనటువంటిది?
The Supreme Personality of God has said, those who fix their minds on my personal form and are always engaged in worshipping me with great and transcendental faith are considered by me the most perfect.
కృష్ణుడు దానికి సమాధానం చెప్తున్నాడు, ఎవరైతే వాళ్ళకి మనసును పూర్తిగా నా ఎందుకు స్థిరపరిచి నా యొక్క స్వీయ రూపం పైన స్థిరపరిచి ఎప్పుడు కూడా నన్ను ఆరాధిస్తూ నా పట్ల ఎంతో గొప్ప దివ్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళే అత్యంత పరిపూర్ణులని చెప్పేసి నేను పరిగణిస్తున్నాను అని చెప్పాడు.
వెరీ క్లియర్ క్వశ్చన్, వెరీ ఎక్స్ప్లిసిట్ ఆన్సర్.
ఎంత స్పష్టమైనటువంటి ప్రశ్న, ఎంత వివరణపూర్వకమైనటువంటి సమాధానం.
Now listen carefully. Krishna also gives some credit to the impersonal path.
అది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నిరాకార మార్గాన్ని కూడా కృష్ణుడు కొంత ఘనతను ఇస్తున్నాడు.
Which lies beyond the perception of the senses, the all-pervading, inconceivable, unchanging, fixed and immovable, the impersonal conception of the absolute truth. By controlling the various senses and being equally disposed to everyone, such persons engaged in the welfare of all at last achieve me.
ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే అవ్యక్తమైన నిరాకార మార్గాన్ని స్వీకరించుంటారో, ఆ నిరాకార మార్గం ఏదైతే అత్యంతమైనటువంటి ఊహింప సత్యం కానటువంటి అవ్యయమైనటువంటి అపారంగా విస్తరించున్నటువంటి ఆ నిరాకార మార్గాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఇంద్రియాలను నిగ్రహించుకుని సర్వుల పట్ల సమానమైన కృష్ణుని కలిగి సామాజికమైనటువంటి సేవలో నిమగ్నం అవడం ద్వారా చిట్ట చివరకు నన్ను చేరుతారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది.
For those whose minds are attached to the unmanifested, impersonal feature of the Supreme, advancement is very troublesome. Progress in that discipline is always difficult for those who are embodied.
ఎవరైతే వ్యక్తులు భగవంతునికి నిరాకార రూపాన్ని విశ్వసించి అందులో ప్రయత్నిస్తుంటారో అటువంటి వాళ్ళకి అభివృద్ధి అనేటువంటి చాలా కష్టతరం. ఎందుకంటే దేహదారులైనటువంటి వ్యక్తులకు అవ్యక్త మార్గంలో పురోగమించడం అనేటువంటిది చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి కార్యం.
And everybody is embodied.
మరి మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా దేహాన్ని ధరించినటువంటి వాళ్ళమే.
So it's very natural for us to apply a conception of form to the Supreme, because the Supreme has form, and because we have form, it's natural. The impersonal path is very unnatural.
ఎందుకంటే దేహదారులమైన మనంతా కూడాను మనం రూపాన్ని కలిగి ఉన్నాం కాబట్టి రూపం కలిగి ఉన్నటువంటి భగవంతుని మనం పూజించడం ద్వారా భగవంతుడు రూపం కలిగి ఉండడం అనేటువంటి సహజము, మనం రూపం కలిగి ఉండటం అనేటువంటి కూడా సహజము. కాబట్టి మనం స్వీయ రూపాన్ని పూజించడమే ఉత్తమమైనటువంటిది. అవ్యక్త మార్గం అనేటువంటి రూపం లేనిది అసహజమైనటువంటిది, కాబట్టి దానిని మనం తీసుకున్నా కూడా అభివృద్ధి చెందలేదు.
There's a second problem Krishna is now going to identify.
That those who worship me, giving up all their activities unto me, and being devoted to me without deviation. Engaged in devotional service and always meditating upon me, having fixed their minds upon me, O son of Krishna. For them,
ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే వ్యక్తులు నా పట్ల అంకిత భావం కలిగి ఉండి నన్నే ఆరాధిస్తూ ఎప్పుడు కూడా నువ్వు నాయందే వాళ్ళు మనసును లగ్నం చేసి నా యొక్క వివిధ రకాలైన సేవలో నియుక్తం అవడం ద్వారా నన్ను ఎప్పుడు కూడా పూజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళను ఈ సంసార సాగరం నుంచి నేను వెంటనే ఉద్ధరిస్తాను అని చెప్తున్నాడు.
In the case of devotional service, one gets Krishna's help to deliver one from material existence, not the same for the impersonal feature.
Bhaktita margalo unnatundi vyaktulaku ee bhautikamainatundi samsara sagaram nunchi bayatapadaniki krishna ki sahayam labhistundi, ide vishayam nirakara margalo payinchetundi variki sahayam anetundi undadu.
There are examples in the scripture like this story of Ajamila where the Vishnu dutas came to intervene in a very difficult situation.
దానికి శాస్త్రాల్లో మనకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. అజామిలుడు ఎంతో క్లిష్టమైనటువంటి కష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా విష్ణుదూతలు అక్కడికి వచ్చి ఆయనకు పరిస్థితిని చక్కదిద్దారు.
Now we're ready for the next section of the 12th chapter Bhagavad Gita.
ఇప్పుడు మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాము. భగవద్గీత 12వ అధ్యాయంలో 2వ భాగానికి ఇప్పుడు అందరూ కూడా సిద్ధం కండి.
Krishna has identified that devotional service is best.
ఈ భక్తి సేవ అనేటువంటిది అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటిది అని చెప్పేసి కృష్ణుడు ఇక్కడ తెలియజేశాడు.
Are there degrees of perfection in devotional service? Yes.
భక్తి సేవలో పరిపూర్ణతకు స్థాయిలు అనేటువంటి ఉండవా? ఉన్నాయి.
Krishna is going to describe the topmost stage of devotional service and then go down and then go back up again.
కృష్ణుడు ఈ భక్తి సేవలో ఉన్నటువంటి సర్వోన్నతమైన స్థాయి గురించి చెప్తూ అక్కడి నుంచి ఒక్కొక్క విషయం ఒక్కొక్క మెట్టి కిందకి దిగుతూ అన్ని స్థాయిల గురించి మళ్ళీ ఉన్నత స్థాయి గురించి చెప్తున్నాడు.
there are stages of devotional service.
But just fix your mind upon me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in me. Thus, you will live in me always, without a doubt.
ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నాడు భక్తి సేవలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్థాయిని. ఎవరైతే వ్యక్తులు వాళ్ళకి మనసు పూర్తిగా కృష్ణుని బదులు లగ్నం చేసి, ఎవరైతే వ్యక్తులు వాళ్ళకి బుద్ధితో ఎప్పుడు కూడా కృష్ణ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడాను కృష్ణుడితోనే నివసిస్తూ ఉంటారు. ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో.
Two things. Mind always absorbed in Krishna. Two. Intelligence always engaged in Krishna. Result. One will live in Krishna always.
రెండు విషయాలు ఉన్నాయి. మనసు ఎప్పుడు కూడాను కృష్ణ పట్ల లగ్నమై ఉండాలి. రెండోది, బుద్ధి ఎప్పుడు కూడాను కృష్ణకి సేవ గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఈ రెండు కనుక ఉన్నట్లయితే ఫలితం ఏమిటంటే మనం ఎప్పుడు కృష్ణుడితో నివసిస్తూ ఉంటాం.
But somebody might say, that's very nice, but I'm not there. I can't always be absorbed like that. Is there some opportunity for me to advance to that stage?
ఇప్పుడు ఎవరైనా సరే ఈ విధంగా ప్రశ్నించవచ్చు, మరి ఆ విధంగా మనోబుద్ధిని పూర్తిగా భగవంతుని పట్ల లగ్నం చేసేటువంటి స్థితి నాకు లేదు, కానీ అటువంటి స్థితికి అభివృద్ధి చెందేటువంటి మార్గం ఏదైనా ఉందా?
సో కృష్ణ దెన్ గివ్స్ ది నెక్స్ట్ ఆపర్చునిటీ డౌన్.
అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట, అవకాశం లేనటువంటి వాళ్ళకి తర్వాత అవకాశం ఏమిటి అనేటువంటిది చెప్తున్నాడు.
దిస్ ఇస్ ది ప్లాట్ఫామ్ దట్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ది నెక్స్ట్ వన్.
తర్వాత ఇప్పుడు ఏదైతే కృష్ణ వివరించబోతున్నాడో మనంతా కూడా సామాన్యంగా ఆ స్థితిలోనే ఉన్నాం.
My dear Arjuna, O winner of wealth, if you cannot fix your mind upon me without deviation, then follow the regulative principles of Bhakti Yoga. In this way, develop a desire to attain me.
ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నాడు, ప్రియమైన అర్జున ధనంజయ, నీకు మనసును ఎటువంటి కలత లేకుండా నా పట్ల లగ్నం చేయడం అనేటువంటిది కనుక నీకు సాధ్యం కానట్లయితే, నీవు భక్తి సేవలో ఉన్నటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా జాగ్రత్తగా పాటించు. ఆ విధంగా ఆ నియమ నిబంధనలు పాటించడం ద్వారా నన్ను చేరాలి అనేటువంటి కోరిక నువ్వు అభివృద్ధి చేసుకో.
The practices of bhakti yoga help one awaken a desire to achieve that topmost stage.
భక్తి యోగంలో అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ భక్తి యోగ అభ్యాసం అనేటువంటిది ఏ విధంగా మనకి సహాయపడుతుందని అంటే, ఆ సర్వోన్నతమైన స్థితిని, ఆ భగవంతుని చేరుకోవాలనేటువంటి కోరికను మనలో వృద్ధి చేస్తుంది.
Somebody might say, I find the disciplines of bhakti yoga to be too difficult for me. What should I do?
ఇంకా ఎవరైనా అనొచ్చు, ఈ భక్తి యోగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు క్రమశిక్షణ అనేటువంటివి అనుసరించడం నాకు చాలా కష్టంగా ఉంది, మరి నేనేం చేయాలి?
Then Krishna goes down one more stage.
అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఇంకొక మెట్టు కిందకి దిగి ఇంకొక స్థితి తక్కువగా చెప్తున్నాడు.
If you cannot practice the regulations of bhakti yoga, then just try to work for me, because by working for me, you will come to the perfect stage.
కృష్ణుడు తెలియజేస్తున్నాడు, భక్తి సేవలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కనుక నువ్వు అనుసరించలేనట్లయితే, నువ్వు నా కొరకు కర్మలు ఆచరించు. నా కొరకు నువ్వు కర్మను ఆచరించడం ద్వారా, ఆ కర్మ ఫలితాన్ని నాకు అర్పించడం ద్వారా, ఒక రోజుకి నువ్వు కర్మలో పరిపూర్ణ స్థితిని పొందగలుగుతావు.
This is karma yoga. That is, someone may come to the temple and they may not be able with determination to keep all the practices. So they're given some service to do. They serve prasadam, they clean the floor, they do some simple thing. They do that for Krishna. This is the platform that is being spoken of here.
ఇక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకి బుద్ధిని పూర్తిగా ఇక్కడ ఈ భక్తి సేవలో ఉన్నటువంటి వివిధ అభ్యాసాల పట్ల వాళ్ళు లగ్నం చేయలేరు, ఆ నియమాలన్నీ కూడా వాళ్ళు పాటించలేరు. అటువంటి వాళ్ళు కనుక కృష్ణకి సేవనిచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ కర్మయుగాన్ని ఆచరిస్తారు అనమాట. భగవంతునికి ప్రసాదం వితరణ చేయడము, భగవంతునికి మందిరాన్ని శుభ్రం చేయడము, ఇటువంటి చేయడం ద్వారాను వాళ్ళు కర్మయుగంలో నిమగ్నమై ఉంటారు. అదే ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నాడు.
We may also do similar services like this picture shows.
ఇక్కడ ఈ చిత్రంలో మనకి ఏదైతే కనబడుతుందో ఇటువంటి సేవలు మనం కూడా చేయొచ్చు.
What makes it transcendental is the principal angas of bhakti, like hearing, chanting, remembering, worshipping, offering prayers. this brings us to that higher stage. So how important is our chanting and hearing activity?
కానీ చేసేటువంటి ఈ సేవ అనేటువంటిది మనకు దివ్యమైన విషయం ఎట్లా ఇవ్వగలుగుతుంది అంటే ఈ చేసేటువంటి ఆ కర్మయోగంతో పాటుగా శ్రవణము కీర్తనము స్మరణము కృష్ణుని ఆరాధించడము కృష్ణుని కీర్తించడము కృష్ణుని పూజించడము ఇటువంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది దివ్యమైన కార్యక్రమం అవుతుంది చేసేటువంటిది అప్పుడు మనం ఉన్నతమైన స్థితికి చేరగలుగుతాం కాబట్టి శ్రవణము కీర్తనం అనేటువంటిది ఎంత ముఖ్యమో మీరు గమనించండి.
Now supposing someone is unfortunate, they don't live near a temple, or they're not even so inclined to do this type of working for Krishna, what is their position?
మరి కొద్దిమంది ఉన్నారు వాళ్ళు మందిరంలో ఈ రకమైన సేవలు చేయడానికి కానీ మందిరానికి వచ్చి విధమైనటువంటి అభ్యాసం చేయడానికి కానీ వాళ్ళు ఇష్టపడరు. మరి అటువంటి వాళ్ళకి స్థితి ఏమిటి?
If, however, you are unable to work in this consciousness of me, then try to act, giving up all results of your work, and try to be self-situated.
ఇప్పుడు ఈ విధంగా నా కొరకు కర్మను ఆచరించడం అనేటువంటిది కనుక నీకు చేతగానట్లయితే అప్పుడు నువ్వు చేసేటువంటి కర్మలన్నింటి ఫలితాన్ని విడిచిపెట్టేసిన కర్మలు చేస్తూ ఉండు. ఆ విధంగా నీవు నీ యొక్క వ్యక్తిగతంగా నీ యొక్క ఆత్మస్థాయిలో నువ్వు వర్తిస్తూ ఉండు.
Consciousness, to consciously do things for Krishna, this is karma yoga. If someone doesn't have that consciousness, then these other two things, detachment, karma phala tyag, to use the fruits of their work for some good cause, and to become situated in an understanding of the self as a spirit soul.
Ikkada chaitanyamto ante జాగరూకతతో ఈ యొక్క పని నేను కృష్ణుడు కోసమే చేస్తున్నాను అనేటువంటి ఆ జాగరూకతతో కనుక మనం ఆ కర్మను చేయలేనట్లయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనకి ఇచ్చేటువంటి అవకాశము నీవు చేసేటువంటి ఈ కర్మ యొక్క త్యాగాన్ని కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేయమన్నాడు. కర్మఫల త్యాగం చేసి ఆ కర్మఫలాలు నీకోసం కాకుండా ఏదైనా ఒక మంచి పని కోసం ఆ కర్మఫలాన్ని త్యాగం చేసి నువ్వు ఆత్మస్థాయిలో వర్తిస్తూ ఉండు. నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పి
తెలుసుకున్నాను. Not yet fixed in devotion to Krishna.
ఇక్కడ ఈ జ్ఞానం అనేటువంటిది వైరాగ్యం అనేటువంటిది ఈ రెండు కూడాను కృష్ణుడు పట్ల భక్తిలో నిజమైనటువంటి శ్రద్ధను పొందడానికి అవి దారి తీయడం లేదు.
Supposing somebody is not so elevated, what should they do?
ఇప్పుడు ఎవరైనా సరే ఉన్నతమైన స్థాయి అభివృద్ధి చెందలేదు వాళ్ళు ఏం చేయాలి?
If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge.
నీవు కనుక ఈ అభ్యాసాన్ని కూడా చేయలేకపోయావు అనుకో నీ జ్ఞాన సంపార్జనలో నిమగ్నం కావాలి.
Better than knowledge, however, is meditation.
జ్ఞానం కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది ధ్యానం.
And better than meditation is renunciation of the fruits of action.
జ్ఞానం కన్నా కూడా
శ్రేష్టమైనటువంటిది one can attain peace of mind.
జ్ఞానం కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది కర్మఫల త్యాగము. ఆ కర్మఫల త్యాగం వలన అతను మనశ్శాంతిని పొందగలుగుతాడు. వైరాగ్యం వల్ల మనశ్శాంతిని పొందగలుగుతాడు.
So we just went back up from the we'll show a yoga ladder in just a moment. I won't review it. The example of Ranti Dave is an example of an individual who was very detached. I won't tell the whole story because the train's going to leave without us if I do. But he won the favor of Brahma and Shiva by exhibiting his renunciation and still remained peaceful.
Iranthi devudu udaharana undi ikkada. Iranthi devudu atana vairagyam dwara Brahma devuni Shivuni saitham ayana santrupti parichadu. మరి అంత వైరాగ్యాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా ఆయన ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు.
In the topmost stage of devotional service, one's consciousness is totally fixed on Krishna. A step lower is the practice of regulative devotional service. Lower than that is karma yoga, renouncing the fruits of action. Indirect processes for attaining the Supreme include meditation and cultivating knowledge.
ఇక్కడ ఈ భగవత సేవలో ఉన్నటువంటి స్థాయిల గురించి చెప్తున్నారు. సర్వోన్నతమైనటువంటి స్థాయి ఏంటంటే కృష్ణుడి పట్ల మనసును పూర్తిగా స్థిరపరచడం, ఫలితం కృష్ణుడితోనే మనం నివసిస్తూ ఉంటాం. రెండవ స్థాయి భక్తిత సేవలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించడం, ఫలితం కృష్ణుడిని మనం చేరాలి అనేటువంటి కోరికను అభివృద్ధి పరుచుకుంటాం. మూడవది కృష్ణుడి కోసం కర్మను ఆచరించడం, కర్మ ఫలితాన్ని త్యాగం చేయడం, దాని ఫలితం భక్తిత సేవ స్థాయికి వస్తాం. తర్వాత నాలుగవది ధ్యానం చేయడం, జ్ఞానాన్ని సంపాదించడం, దానివల్ల మనం పవిత్రీకరణ, ప్రశాంతత, క్రమేణ ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి వీటిని పొందుతాం.
Very nice. Makes it very easy to understand, yes?
దీనివల్ల ఎంత సులభంగా మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటున్నారు మహారాజ.
There's a result from each of the stages of bhakti.
భక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థాయికి కూడా ఫలితం అనేటువంటిది ఉంది.
Many people, all they know is this lower stage, something to do with meditation, something to do with knowledge. That's okay. It leads to purification. A more peaceful state of mind, being detached from the fruits of their work and gradual elevation.
ఇక్కడ చాలా మంది ఏదైతే నాలుగో స్థాయి ఉందో ధ్యానం చేయడము, జ్ఞానాన్ని సంపాదించడము, ఇదే ముఖ్యమని చెప్పేసి అనుకుంటారు. దానివల్ల వాళ్ళకి పవిత్రీకరణ అనేటువంటిది సిద్ధిస్తుంది, తర్వాత వాళ్ళకి ప్రశాంతత ఏర్పడుతుంది, కర్మ ఫలాన్ని వాళ్ళు త్యాగం చేయడం వల్ల, వైరాగ్యం వల్ల వాళ్ళకి క్రమేణ అభివృద్ధి అనేటువంటిది కనపడుతుంది.
In that state of purification, one may develop a desire to work for Krishna. And when one desires to work for Krishna, giving up the results of one's work unto Krishna, then devotion may start to awaken in the association of devotees.
ఈ విధంగా జ్ఞానము, తర్వాత ధ్యానము, ఇటువంటి ఈ విధానం వల్ల పవిత్రీకరణ జరిగి కృష్ణుని కోసం కర్మను ఆచరించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలగడం వలన కర్మ ఫలితాన్ని త్యాగం చేసి ఆ కర్మ ఫలితాలతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రవర్తించడం వలన భక్తి అనేటువంటిది కలవడుతుంది. భక్తులకి సాంగత్యంలో భక్తి అనేటువంటిది ఏర్పడుతుంది.
In our lives, we pass through these things. All of us, we've all done these things and we see that in the lives of others. And so we like to add the practices of bhakti, starting with chanting of the holy name and taking Krishna prasad and seeing the deity form of the Lord and reading the message of Bhagavad Gita. These regulative devotional practices help to awaken a desire to attain Krishna.
ఇక్కడ మనందరికీ కూడా స్థాయి ఏ విధంగా ఉందంటే, మొదటి రెండు స్థాయిలు కూడా మనం దాటాం. మనమందరం కూడాను భక్తి సేవలో ఉన్న నియమ నిబంధనలు పాటించేటువంటి స్థాయిలో ఇప్పుడు మనమంతా కూడా ఉన్నాం. కాబట్టి ఈ నియమ నిబంధనల్ని జపం చేయటము, ప్రసాదం తీసుకోవడం, భగవంతునికి విగ్రహం దర్శించడము, భగవంతునికి దివ్యమైన భగవద్గీత ఇటువంటి గ్రంథాలను చదవడము, ఇవంతా కూడా మన ఎంతో నిష్ఠగా, ఎంతో పరిపూర్ణంగా, జాగ్రత్తగా వీటిని ఆచరించవలసి ఉంది.
సో వాట్స్ ది టాప్ స్టేజ్ దట్ వన్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టు హెల్ప్ us రీచ్ mind always fixed upon Krishna, intelligence always engaged in Krishna's activities. Surely in this condition Krishna promises you will live with him always without a doubt.
ఈ రకమైన నియమ నిబంధనలన్నీ కూడా మనం ఎంతో జాగ్రత్తతో సావధానంగా ఆచరించడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి, మన మనసు ఎప్పుడు కూడా కృష్ణ పట్లనే పూర్తిగా కేంద్రీకరించబడి ఉంటుంది, మన బుద్ధి ఎప్పుడు కూడా కృష్ణపరమైన కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉంటుంది. ఈ రెండింటి వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా కృష్ణుడితోనే నివసిస్తూ ఉంటాం.
We're almost done. We're ready for now the third section of chapter 12.
ఇప్పుడు 12వ అధ్యాయంలో మూడవ భాగం మనం చర్చించుకోబోతున్నాం.
But this is a very, very nice chapter.
ఇది చాలా చాలా చక్కటి అధ్యాయం.
Very nice section of this chapter.
ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భాగము.
When one attains the stage of practice in devotional service and one's devotional mood becomes stronger, Krishna decorates his devotees with qualities.
ఎప్పుడైతే భక్తి సేవ అనేటువంటి దానిలో, అభ్యాసం అనేటువంటి దానిలో, భక్తి సేవ అభ్యాసం అనేటువంటి దానిలో మనం చక్కగా పరిపూర్ణతను పొంది భక్తిని అభివృద్ధి పరుచుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ భక్తుడిని భక్తియుక్త లక్షణాలు అనేటువంటి లక్షణాలతో భక్తుని అలంకరిస్తాడు కృష్ణుడు.
So when we do our devotional service, my dear devotees, we should try to do in a very quality way, because the quality will come from Krishna, but the quality pleases and attracts Krishna.
అందుకనే భక్తులందరినీ కూడా ఉద్దేశించి మహారాజ్ చెప్తున్నారు, మనం భక్తి సేవలు చేస్తూ ఉన్నప్పుడు మనం నాణ్యతతో ఆ భక్తి సేవను మనం చేసేదానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ నాణ్యత అనేటువంటి ఆ లక్షణం అనేటువంటి కృష్ణ నుంచే వస్తుంది. మనం అదే నాణ్యతతో ఆ లక్షణంతో గనక మనం భక్తి సేవ చేస్తే అది కృష్ణుని సంతృప్తి పరుస్తుంది.
Let's hear Krishna describe how he's attracted.
ఇక్కడ కృష్ణుడు వివరిస్తున్నాడు నేను ఏ విధంగా ఆకర్షించబడతాను అనే విషయాన్ని.
It's the qualities of a devotee, just like with Sudama. It wasn't the wealth of Sudama, it wasn't the knowledge of Sudama, it was the quality of devotion that Sudama had that attracted Krishna to him.
ఇక్కడ ఏ లక్షణాలు భక్తుల్లో ఉన్నటువంటి ఏ లక్షణాలు కృష్ణుని ఆకర్షిస్తూ ఉంటాయని అంటే, ఉదాహరణ సుధాముడు. సుధాముడికి ధనాన్ని చూసి కృష్ణుడు ఆకర్షింపబడలేదు, సుధాముడికి జ్ఞానాన్ని చూసి కృష్ణుడు ఆకర్షింపబడలేదు, సుధాముడిలో ఉన్నటువంటి భక్తి సేవ లక్షణాన్ని చూసి కృష్ణుడు అతని పట్ల ఆకర్షింపబడ్డాడు.